డీసెంట్రలైజ్ అయితే దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంటుందని ఎరిగి చక్కగా ఒకరినొకరు పురుకొల్పుకుంటూ ప్రార్థన సహవాసాన్ని కట్టడానికి ముందుకొచ్చిన లవ్ అండ్ బ్యాస్ సహవాసంలో బాధ్యతలు తీసుకుంటున్న ప్రియులందరికీ పేరు పేరున వందనాలు తెలియజేస్తూ నూతన సహవాసం 157వ సహవాసంగా కట్టుబడుతూ ఉన్న ఉత్తరాంధ్ర 2011 బ్యాచ్ సహవాసానికి 156 సహవాసాల పక్షంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ప్రభు దయాళుడు మరి ఆశపడ్డట్టుగానే నెలకొక సహవాసాన్ని కట్టాలని చెప్పి 11 బ్యాచ్ ప్రియులు ఆశపడ్డారు. అన్నట్టుగానే ప్రతి నెల ఒక సహవాసాన్ని కట్టుకుంటూ వస్తున్నారు. ఎస్ఎఫ్జేలో మనం అందరం కలిసి 52 ఆదివారాలకు 52 సంఘాలను కట్టాలని చెప్పి తీర్మానం చేసుకుని 2వ తేదీన కట్టుబడ్డ కడప టీచర్ల సహవాసం 52వ సహవాసం, ఇది 53వ సహవాసం. ప్రభు ఊహించిన దానికంటే ఎక్కువే మనందరికి ఇస్తా ఉన్నారు. నమ్మకంగా ప్రార్థన చేద్దాం. మన చుట్టుపక్కల టీచర్లు ఉన్నారు, మెడికల్ వాళ్ళు ఉన్నారు. ఇప్పుడే ఈ ఆరాధనకు ముందు డిఆర్డిఏ నంద్యాల సిద్ధపాటు ప్రార్థనలో కలిసి వచ్చాం. డిఆర్డిఏను కూడా ప్రభు అట్లాగే విస్తరింప చేస్తున్నారు. నిజంగా ఆశ్చర్య కార్యాలు, ఊహకందని కార్యాలు మనుషులు చేస్తున్న కార్యాలు కాదు, ఆత్మదేవుని కార్యాలు. మనం స్తుతించడం, నమ్మకంగా ప్రార్థన చేయటం మన వంతు. ప్రభువుని ఆరాధిద్దాం, ప్రభువుని స్తుతిద్దాం. తలలు వంచండి, ఏకీభవించండి. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమకలిగిన దేవ, సర్వాధికారి అయిన ప్రభు, మహిమాస్వరూపి, ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన గంభీరమైన నామమునకు కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడై ఉన్నారు, ప్రేమస్వరూపి ఉన్నారు. ప్రభా, ప్రేమ లేని మా హృదయాల్లో సహోదరుల పట్ల ప్రేమను పుట్టించడానికి ఆత్మదేవ మీరు మా హృదయాన్ని తెరుస్తున్నందుకు మిమ్మల్ని స్తుతిస్తూ మహిమపరుస్తున్నా. నాయన, బ్యాచ్ లో ఉన్న వారి మీద ఒకరి మీద ఒకరు ప్రమోషన్స్ కొరకు మరొక కారణాల చేత కేసులు వేసుకుంటూ ప్రభువా ఎంతో లోకంలో అయా నష్టపరుస్తూ కొనసాగుతున్న లోకం నుంచి విడిపించారు. ఎక్కడో ఉత్తరాంధ్రలో ఉన్న వాళ్ళు రక్షించబడాలి, రాయలసీమలో ఉన్న 11 బ్యాచ్ వాళ్ళు పట్టుబడాలి, ప్రభుని ఎరగాలి. తెలంగాణ 11 బ్యాచ్ వాళ్ళు కూడా ప్రభులోకి రావాలని. దూరం అనక భారం అనక 9 నెలలు అమ్మకడుపులో కలిసి ఉన్నట్టుగానే బిడలు ప్రభు మరి ట్రైనింగ్ సెంటర్ లో ఉన్న దినాలను జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థన చేస్తూ వచ్చారు. మీరు ఆ ప్రార్థనలు విన్నారు, ప్రభు ఆశ్చర్యకరంగా బలపరుస్తున్నారు, విస్తరింప చేస్తున్నారు. మీరు చేసిన ఆశ్చర్య కార్యాలకు స్తుతిస్తున్నాం. ఆంధ్ర 11 బస్ సహవాసాన్ని బలపరచండి, తెలంగాణ 11 బస్ సహవాసాన్ని బలపరచండి, రాయలసీమ 11 బస్ సహవాసాన్ని మీరు బలపరచండి, ఉభయ గోదావరి జిల్లాల 11 బ్యాచ్ ని బట్టి స్తుతిస్తున్నాం, గుంటూరు కృష్ణా జిల్లాల 11 బ్యాచ్ ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. నేడు ఆశ్చర్యకరంగా మీరు కడుతూ ఉన్న ఉత్తరాంధ్ర జిల్లాల 11 బ్యాచ్ సహవాసాన్ని చేతులు కప్పి చెప్తున్నాం. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంలోను నూతన జిల్లాలు ప్రభా, అనకాపల్లి, మన్యం జిల్లాలో ఉన్నవారిని మీరు కృపలో జ్ఞాపకం చేసుకొని మీ బిడలో ప్రభా లోకంలోకి వెళ్ళిపోవడం మీ చిత్తం కాదు. తప్పిపోయిన కుమారుడు తండ్రిని ఎరిగి మరలా వచ్చినట్లుగానే ప్రభా రాగలిగినట్లుగా వారికి జ్ఞానం దయచేయండి. పెద్ద కుమారుడు వలె హృదయంలో నొచ్చుకోక అయా కఠినపరుచుకొనక అంగీకరించడానికి ఆహ్వానించడానికి ఆయన మీరు కనికరం చూపించండి. మా హృదయాలతో మీరు మాట్లాడండి. నీ ప్రజలను బట్టి, నీ బిడలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఈ ఉత్తరాంధ్ర జిల్లాల 11 బస్ సహవాసాన్ని మీ పాద పద్మాల వద్ద ప్రతిష్ట చేస్తున్నాం. తండ్రి, మీరు అంగీకరించండి, ఆశీర్వదించండి, దీవించండి, స్థిరపరచండి, బలపరచండి. ఇది మొదలుకొని ఆ జిల్లాలో అనేకుల కొరకు ప్రార్థన చేయడానికి మీరు కృపనివ్వండి. దేవా మీకు వందనాలు. నమ్మకంగా ప్రార్థన పూర్వకంగా సహవాసం నడిపించి కోఆర్డినేట్స్ మీరు నిలబెట్టండి. వాక్యోపదేశకులు మీరు దయచేయండి. ప్రార్థించే ప్రార్థనాయుధులు లేవనెత్తండి. కాల్ టేకర్స్ లేవనెత్తండి. గృహ దర్శనాలు జరగాలి. వార్షికోత్సవాలు జరగాలి. ఎస్ఎఫ్జే మిగతా సహవాసాలకు 11/ సహవాసం ఉప్పుగా ఉండాలి. నైనా వరంపులు కొలుపుతూ పరిగెట్టడానికి మీరు సహాయం చేయండి. బిడ్డలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ నైనా నైనా మీకు వందనాలు. మీరు ఏం ఉద్దేశించారు అసంపూర్ణమైన మీ ఉద్దేశాన్ని ఈ సహవాసంలో మీరు నెరవేర్చమని బిడ్డల మధ్య మీరు ఇచ్చిన గొప్ప ఐక్యతకై ప్రేమానురాగాలకై ఆత్మల భారానికై మిమ్మల్ని స్తుతిస్తూ ఈ సహవాసాన్ని మీ పాదాల వద్ద ప్రతిష్ట చేస్తూ అంగీకరించమని ఆశీర్వదించమని వేడుకుంటూ ఎస్ఎఫ్జే 156 సహవాసాలను చూచిన ప్రియులందరూ ఏకహృదయంతో మీరు చేస్తున్న 11 బ్యాచ్లో కార్యాలకి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభు నామములో ప్రతిష్ట చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, అందరికీ మరొకసారి యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామములో వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అట్లాగే మరి ఉత్తరాంధ్ర జిల్లాల 11 బ్యాచ్ నూతన సహవాస సభ్యులకి వ్యక్తిగతంగాను ఎస్ఎఫ్జే పరిచర్య పక్షంగాను అందరి పక్షంగా కూడా నా శుభాకాంక్షలు దైవాశీస్సులు తెలియజేస్తున్నాను. ప్రభుకే మహిమ, ఆశ్చర్య కార్యాలు. మంచిది మనం అందరము ఈ సహవాసాన్ని ప్రేమించి వీరిని బలపరచడానికి వచ్చారు. మీ అందరికి వందనాలు. మీ అందరి ప్రార్థనలు ఈ సహవాసానికి ఎంతైనా అవసరం. ఈ రాత్రి అవసరము. ఇది మాత్రమే కాకుండా మీ సహవాస ప్రార్థనలో కూడా తప్పకుండా జ్ఞాపకం చేసుకోవాలని కూడా నేను మీ అందరికి మనవి చేస్తా ఉన్నా. దేవుని వాక్యం వద్దకొద్దాం. కొన్ని మాటలు పరిశుద్ధ లేఖనాల నుంచి మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దేవుని వాక్యం వెతుకొద్దాం. చదివిన ఈ మాట ఉంది కదా, చాలా చక్కటి వాక్య భాగాన్ని వాక్య పట్టణంలో ఏర్పాటు చేసుకున్నారు. అందులోంచి కొన్ని తలంపులు పంచుకొని మరికొన్ని మాటలు మీతో పంచుకోవాలని ఆశపడతా ఉన్నాను. రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో 8వ వచనం నుంచి కొన్ని మాటలు రాయబడ్డాయి. ఒకరినొకడు ప్రేమించిన విషయంలో తప్ప మరి ఏమీ ఎవనికి అచ్చి ఉండవద్దు. పొరుగువాడిని ప్రేమించువాడే ధర్మశాస్త్రము నెరవేర్చినవాడు. మనం అచ్చి ఉన్నాము అట. ఆ మాట 8వ వచనంలో చదువుతున్నాం. ఒకరినొకడు ప్రేమించిన విషయంలో తప్ప మరేమీ ఎవనికి అచ్చి ఉండవద్దు. అచ్చి అంటే బాకీ. మనం మిగతా వాళ్ళని ప్రేమింపబద్దులమై ఉన్నాం, మిగతా వారి కొరకు రుణపడి ఉన్నాం అన్న ఈ మాట దగ్గర నిజంగా ఈరోజు మన వద్దకు వచ్చిన ఈ రక్షణ సువార్త, మన చేతిలో ఉన్న పరిశుద్ధ గ్రంథం, మన చేతిలో ఉన్న ఈ టెక్నాలజీ, సెల్ ఫోన్లో మనందరం కలిసి ఆరాధించగలుగుతున్నాం, చదువుకొని ఉద్యోగస్తుల మయం, మనకున్న ఎడ్యుకేషన్ సిస్టమ్, ఈరోజు మనకి అందుబాటులోకి వచ్చిన మెడికల్ సైన్స్. వాక్యం ఏమంటుందంటే అచ్చి ఉన్నాము, బాకీ పడ్డాము, రుణపడ్డాము. నాది అని చెప్పడానికి వాస్తవానికి మనకున్నవన్నీ మనవి కావు, మనం సంపాదించుకోలేదు. దేవుడికి మనం రుణపడ్డాం. బైబిల్లో ఈ ఆజ్ఞ ప్రధానమైన ఆజ్ఞలో 2వ దాన్ని కాంటెక్స్ట్ బట్టి మాట్లాడుతున్నాడు. కాంప్రహెన్సివ్ గా చూడాల్సి వస్తే పొరుగువాడిని ప్రేమించటం ముందు దేవుని ప్రేమించటం, యేసుక్రీస్తు ప్రభు యొక్క బోధలో నుంచి ఆ మాటలు మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడే ఒక మాట చదివి కొన్ని మాటలకి లోపలికి వెళ్దాం. రోమిలకు రాసిన పత్రిక 13:9 ఇలా రాయబడింది, ఎలా అనగా, వ్యభిచరింపవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలవద్దు, ఆశింపవద్దు అననవి మరి ఏ ఆజ్ఞ అయినా ఉన్న ఎడల అదియు నిన్ను వలి నీ పొరుగువాని ప్రేమింపవలనను వాక్యములో సంక్షేపముగా ఇముడి ఉన్నవి. మనం 10 కమాండ్మెంట్స్ని జ్ఞాపకం చేసుకుంటే 10 కమాండ్మెంట్స్ని 2గా విభజించవచ్చు. 1 దేవుణ్ణి ప్రేమించి మనం చేయాల్సినవి, 2 మనిషిని ప్రేమించి మనం చేయాల్సినవి. దేవుణ్ణి ప్రేమించి మనం చేయాల్సిన వాటిలో నేను తప్ప వేరొక దేవుడు నీకుండకూడదు అన్నాడు. దేవుని ఆజ్ఞ ప్రకారంగా విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించమన్నాడు. దేవునికి చేయాల్సిన పనులు, అట్లాగే మనుషులకు చేయాల్సిన విషయాల్లో ఇవే, వ్యభిచరింపవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలవద్దు, ఆశింపవద్దు. నేనెందుకు దేవుణ్ణి ప్రేమించాలి? నేనెందుకు దేవుడు చెప్పినట్టుగా కట్టడలను, విధులను, ఆజ్ఞలను పాటించాలి? నాకేం పని ఉంది, నేనెందుకు చేయాలి అని ఒకవేళ మనం క్వశ్చన్ చేయగలిగితే మాత్రం చాలా విషయాలు మనకు అర్థమవుతాయి. నేను ఎందుకు లోబడాలి? నేను ఎందుకు మాట వినాలి? నేను ఎందుకు ఆయన చెప్పింది చేయాలి అన్న మాట దగ్గర దేవుని వాక్యం మనతో మాట్లాడుతున్న మాట, మనం మన సొత్తు కాము. కొరింథీయులకు రాసిన 1 పత్రికలో ఆ మాట మనం చూడగలం. 6 ఆ మాట అంటాడు, మనం మన సొత్తు కాము, మనల్ని మనం చేసుకోలేదు. కొరింథీయులకు రాసిన 1:19 మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడింది, మీ దేహాలు మీరు తెచ్చుకోలేదు, మీ దేహాలు మీరు సంపాదించుకోలేదు, మన జీవితం మనం అనుకుంటే రాలేదు. పిల్లరా కింద మాట 19 చివరి మాట, మీరు మీ సొత్తు కారు, దేహం మీది కాదు, మీరు మీ ప్రాపర్టీ కాదు. 20 కాబట్టి విలువ పెట్టి కొనబడ్డవారు గనుక మీ దేహాలతో దేవుని మహిమ పరచండి. అంతే, మనం దేవునికి బాకీ పడ్డాము, మనం దేవునికి రుణపడి ఉన్నాము, మనం దేవునికి చేయాల్సిన భక్తి అది ఆప్షన్ కాదు. నీకు నచ్చితే వస్తాను, నచ్చకపోతే పోతాను అనడానికి వీల్లేదు. ఆయన మాస్టర్, ఆయన యజమాని, మనం దాసుడుము అని వాక్యం అంటుంది. ఒకవేళ దాసుడు యజమాని దగ్గర నేను చేయనండి అంటే మెడపెట్టుకుని బయటకు గెంటేస్తాడు. బయటికి పో, నా మాట ఎందుకపోతే నువ్వు నా దగ్గర ఎందుకు? బైబుల్ ఆ భాష వాడుతుంది, బైబుల్ ఆ భాష వాడుతుంది. ఎందుకు ఆయనకి మనం చేయాలి? ఎందుకు ఈ సహవాసాన్ని మనం కట్టుకుంటున్నాం? బైబిల్ ఎందుకు చదవాలి? ఎందుకు ఆయన ఆరాధించాలి? ఎందుకు ఆయన సమయాన్ని కేటాయించాలి అన్న మాట దగ్గర, ఆయన ఓనర్, ఆయన ఓనర్, అంతా ఆయనది, ఏది మంది కాదు. మత్తయి సువార్త 24 మత్తయి సువార్త 45 యజమానుడు తన ఇంటి వారికి తగిన వేళ అన్నం పెట్టుటకు వారిపైన ఉంచిన నమ్మకమైన వాడు బుద్ధిమంతుడైన దాసుడు ఎవడు? యజమాని దాసుడు. యజమాని ఈ దాసుని పెట్టుకున్నాడు. నమ్మకంగా ఉండాలి, స్మార్ట్గా కూడా ఉండాలి, బుద్ధిగా కూడా ఉండాలి. 46 యజమానుడు వచ్చినప్పుడు ఏ దాసుడు ఇలాగూ చేయుచుండుట అతడు కనుగొనను, ఆ దాసుడు ధన్యుడు. అతడు తన యావదాస్తి మీద వాణ్ణి ఉంచినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నమ్మకంగా ఉంటే ఒకనొక టైం అది యేసుక్రీస్తు ప్రభు రాకడ సమయం అని మనం ఎరుగుదాం. యేసుక్రీస్తు ప్రభు రాకడ అంటే మనకు ఆ సీరియస్నెస్ పోయింది, ఆయన ప్రేమ ఆయన దీర్ఘశాంతం మనకు లోపు అయిపోయింది. కానీ వాస్తవం ఏంటంటే ఆయన రావడం ఆలస్యం కావచ్చేమో గాని మనం పోవడం మాత్రం ఆలస్యం కాదు. చాలా త్వరగా వెళ్తాం, చాలా త్వరగా వెళ్తాం, ఖచ్చితంగా వెళ్తాం. ఉంటాను అని చెప్పడానికి మనలో ఎవరికి ధైర్యం లేదు కదా, వెళ్లాల్సిందే. ఆ వెళ్లే సమయానికి నువ్వు దాసుడివి, నేను నీకు బాడీ ఇచ్చాను, జీవాన్ని ఇచ్చాను, సోర్సెస్ ఇచ్చాను, నిన్ను పెట్టుకున్నాను, ఏమీ నీ దగ్గర ఆశించుకున్న అన్నీ ఇచ్చాను, నీ లెక్క ఏంటి అని అడిగితే, నువ్వు నమ్మకంగానే బ్రతికావా అని అడిగితే, నువ్వు నేను చెప్పినట్టుగానే బుద్ధిగా బ్రతికావా అని అడిగితే, లేదు నా జీవితం నా చేతిలో తీసుకున్నాను, నాకు నచ్చినట్టుగా జీవించాను అని చెప్తే మాత్రం చెప్పినా చెప్పకపోయినా వాస్తవాన్ని బట్టి తీర్పు తీరుస్తాడు. ఎంత ఘోరంగా ఉంటుందో, ఎంత ఘోరంగా ఉంటుందో ఆయనతో. ప్రస్తుతానికి ఏం చేశాడంటే ఇంటి తాళం మనకి ఇచ్చేశాడు. తాళంచే మన చేతిలో ఉంది, మన 24 గంటలు ఫ్యాచ్ ఇచ్చాడు కాబట్టి ఎన్ని గంటలు పడుకోవాలనుకుంటే అన్ని గంటలు పడుకోవచ్చు, ఎక్కడికి వెళ్లాలని ప్లాన్ చేసుకుంటే అక్కడికి వెళ్ళొచ్చు, ఎలాగ ఉండాలనుకుంటే అలాగ ఉండొచ్చు. ఎవరో కూడా ప్రతిరోజు మన దగ్గరకు వచ్చి 24 గంటలు నువ్వు దేవునికి ఎంత సమయం ఇచ్చావు, సహోదరునికి ఎంత సమయం ఇచ్చావు, ఏం తప్పు చేసావు, ఎవరో లెక్క పత్రం అడగరు. కానీ ఒకనొక టైం వస్తుంది, ఆ రోజు మాత్రం లెక్క చెప్పాల్సిందే. ప్రతి మనుషుడు తాను చేసిన క్రియలు చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే మనం 2 కొరింథీ 5:10 అలా మార్చేస్తున్నాం. ప్రతి ఒక్కరు లెక్కలు చెప్పాల్సిందే 2 కొరింథీ 5:10. ఎందుకనగా తాను జరిగించిన క్రియలు చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడు పొందినట్లు మనమందరం క్రీస్తు న్యాయపీఠం మీదట ప్రత్యక్షం కావలను. లెక్క చెప్పాల్సిందే, లెక్క చెప్పాల్సిందే. ఆయన యజమాని, మనం దాసులు, ఆయన మనకు ప్రాపర్టీ హ్యాండ్ ఓవర్ చేశాడు. ఏంటి బాబు మాకు ఇచ్చిన ప్రాపర్టీ అంటే నీ బాడీ అమూల్యమైన సొత్తు, మార్కెట్లో చాలా గిరాకీ ఉంటుంది. కిడ్నీలు, కళ్ళు, కాళ్ళు, చేతులు, ప్రతి పార్ట్ యూనిక్వే, ప్రతి పార్ట్ యూనిక్వే. అంత విలువైన బాడీ ఇచ్చాడు. టైమ్ ఈజ్ సో ప్రెసియస్. 60-70 సంవత్సరాల ఆయుష్కాలం ఇచ్చాడు. ఎంత తెలివితేటలు ఇచ్చాడు, ఆ బలాన్నిచ్చాడు, ఆరోగ్యాన్నిచ్చాడు, అందాన్నిచ్చాడు, అడిషనల్గా ఆపర్చునిటీస్ ఇచ్చాడు, ఉద్యోగాలు ఇచ్చాడు, డబ్బులు ఇచ్చాడు, చక్కటి పిల్లల్ని ఇచ్చాడు, చక్కటి సహకారం ఇచ్చాడు, బోల్డ్ ఇచ్చాడు, బోల్డ్ ఇచ్చాడు. దౌర్భాగ్యం ఏంటంటే అన్నీ వచ్చిన తర్వాత తనుడు నేను ఓనర్గా ఫీల్ అయితే మాత్రం చాలా ప్రాబ్లం. వాడు తనుడు యజమాని నమ్మి అన్ని ఇచ్చాడు. యజమాని ఇచ్చాడు ప్రాపర్టీ నాది కాదు, ప్రాపర్టీ ఆయింది, నేను కేవలం టెనెంట్ని మాత్రమే, స్టివర్డ్ని మాత్రమే, గృహ నిర్వాహకుడిని మాత్రమే, నాది కాదు ఆయింది, నా పరిధుల్లో నేను ఉండాలి, ఆయన పెట్టిన పరిధుల ప్రకారంగా జీవించాలి అన్న సత్యాన్ని మర్చిపోతే ఏమవుతుందట? మత్తయి సువార్త 24:48. అయితే దుష్టుడైన ఒక దాసుడు నా యజమానుడు ఆలస్యం చేయించున్నాడు తన మనసులో అనుకుని తన తోడి దాసుడును కొట్ట మొదలు పెట్టి తాగుబోతులతో తినుచూ త్రాగుచూ ఉంటే ఆ దాసుడు కనిపెట్టిన దినముల్లోను వాడనుకొన గడియల్లోను వాని యజమానుడు వచ్చి వాణ్ణి నరికించి వేషధారులతో కూడా వాని పాలు నియమించును. అక్కడ ఏడుపు పండ్లు కొరుకుటా ఉండును. పోనీలే తెలియజేశావులే, ఇంకొక ఛాన్స్ ఇస్తున్నానులే, ఇప్పటికైనా బుద్ధిగా ఉండలే అబ్బే, అవేమి లేవు అదేమి లేవు. ఏం చేస్తున్నాడట, నరికించి వేస్తున్నాడు, నరికించి వేస్తున్నాడు, చంపుతాను అన్నాడు. చంపితే అయిపోయింది, క్లోజ్ అయిపోద్ది అనుకోవడానికి వీల్లేదు. మరలా 50వ వేషధారులతో పాలు నియమిస్తాడు. 51వ అక్కడ ఏడుపు పండ్లు కొరుకుట నరకంలో, నిత్య నరకంలో అగ్ని ఆరదు పురుగు చావని స్థితిలో ఆయన మనల్ని బంధిస్తాడు. ఎవరిని? ఎవరిని? అపనమ్మకస్తులైన దాసుని. ఇంకొక మాట అంటాడు పైనే 46, యజమానుడు వచ్చినప్పుడు ఏ దాసుడు ఎలాగు చేయుచునంట అతడు కనుగొనను, ఆ దాసుడు ధన్యుడు. అతడు తన యావదాస్తి మీద వాడు ఉంచునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. పిల్లరా, బైబిల్ గ్రంథం అంతా ఏం మాట్లాడుతుందంటే, ఫెయిల్ అన్న అవుతావు, పాస్ అన్న అవుతావు. జీవితంలో దేవుని ముందు ఫెయిల్ అయిన అవుతాం, పాస్ అయిన అవుతాం. ఫెయిల్ అయ్యేవారు ఎక్కువ మంది అండి, ఫెయిల్ అయ్యేవారు ఎక్కువ మంది. పాస్ అవుతే గొడవ లేదు, పండగ. ఫెయిల్ అయ్యేవారు ఎక్కువ మంది. ఫెయిల్ అయితే ఏం చేస్తారట, నరుగుతాను అన్నాడు. వేషధారులతో పాటు నరకంలో పెడతానన్నాడు. ఏడుపు పండ్లు కొరుకుట అన్నాడు. అది వర్ణించడం మన వల్ల కాదు, దాన్ని వర్ణించడం మన వల్ల కాదు. అర్థమైతే మాత్రం చాలా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఆయన చూస్తున్నాడు. సీసీ కెమెరా కంటే జాగ్రత్తగా చూస్తాడు. ఆయన మెమరీ మన హార్డ్ డిస్క్ కంటే అద్భుతమైన మెమరీ ఆయనకు ఉంది. ఏది మర్చిపోడని విషయం అర్థమైతే చాలా జాగ్రత్తగా ఉంటాం, చాలా జాగ్రత్తగా ఉంటాం. అలా కాకుండా నమ్మకంగా, అవును ఏది నాది కాదు, ఏది నాది కాదు, ప్రతిదీ దేవునిది, నాకు నమ్మిచ్చాడు, ఎట్లా బ్రతకాలో చెప్పాడు, రాయించి చేతిలో పెట్టాడు, చెప్పినట్టుగా చేస్తాను, ఆయన చెప్పినట్టుగా నడుచుకుంటాను అన్న ఆ బుద్ధి, ఆ జ్ఞానం, ఆ వివేకం, ఆ నమ్మకత్వం ఒకవేళ అనుకుంటే వాక్యం అంటుంది, నువ్వు ధన్యుడురా అంటుంది, నువ్వు ధన్యుడు అంటుంది. పిల్లరా, అర్థం చేసుకోవాలి, అర్థం చేసుకోవాలి. ధన్యత అన్న మాట దగ్గర మన సోమవారం బైబిల్ స్టడీ జరిగింది. ఆ బైబిల్ స్టడీలో ఒక మంచి ప్రశ్న, మనం చచ్చిపోయిన తర్వాత లేదా పరలోకానికి వెళ్ళిన తర్వాత పరలోకంలో కూడా మనం దేవునికి సేవ చేస్తామా? పరలోకంలో కూడా మనం దేవునికి సేవ చేస్తాం. ఇప్పుడు ఎలా రుణపడి ఉన్నాం, ఇప్పుడు ఎలా రుణం తీర్చుకోవాలి, ఆయన చెప్పిన పని చేయాలి. పరలోకంలోకి వెళ్ళిన తర్వాత అక్కడ మనం దేవుని సేవ చేస్తామా, లేకపోతే మనకేమన్నా దీనికంటే ప్రత్యేకత ఏమన్నా ఉంటుందా? అది దేవుని వాక్యంలో నుంచి వచ్చిన ప్రశ్న. దేవుని వాక్యం ఏమంటుందంటే, వాస్తవానికి భూమి మీద ఆయన యజమాని, మనం దాసులము అన్న భాష వాడబడింది, కానీ ఆదిలో ఆ భాష వాడలేదు దేవుడు, ఆదిలో ఆ భాష దేవుడు వాడలేదు. ఏమని వాడాడు? ఆదికాండ మొదటి అధ్యాయం 27వ వచనంలో తన స్వరూపమందు తన పోలుకు చొప్పున మనల్ని చేశాడు. ఆయన పిల్లలము యేసుక్రీస్తు ప్రభు భూమి మీదకి వచ్చినప్పుడు ఎవ్వరు వాడని పదాన్ని వాడేశాడు ఆయన. ఎవరు ఆ మాట చెప్పలేదు, యేసుక్రీస్తు ప్రభు ఆ పదాన్ని వాడాడు. ఏంటి ఆ పదం అంటే, గాడ్ ఈజ్ యువర్ ఫాదర్, దేవుడు నీ తండ్రి, పరలోకమందున్న మా తండ్రి అని ప్రార్థన చేయండి. పరలోకపు మీ తండ్రి ప్రేమ కలిగిన వాడు, మీరు అలాగే ఉండండి. కనికరం కలిగిన వాడు, మీరు అలాగే ఉండండి. పరిపూర్ణుడు, మీరు పరిపూర్ణుడుగా ఉండండి. గాడ్ ఈజ్ యువర్ ఫాదర్, యేసయ్య మాటలు. అందుకే దేవుణ్ణి ఎవడు ఎప్పుడు చూడలేదు, కానీ యేసు దేవుని బయలుపరిచాడు. ఏమని బయలుపరిచాడు? ఆయన యజమాని, నువ్వు దాసుడని బయలుపరచలా. ఏమనంటాడంటే, గాడ్ ఈజ్ యువర్ ఫాదర్, గాడ్ ఈజ్ యువర్ ఫాదర్ మాట మనకు అర్థం కావాలి. ఈ మాట మనకు అర్థం కావాలి. 6వ అధ్యాయం మత్తయి సువార్త 5వ అధ్యాయంలో అంటాడు 44. నేను మీతో చెప్పినది ఏమనగా, మీరు పరలోకమందున మీ తండ్రికి కుమారులు ఉన్నట్లు మీ శత్రువుల్ని ప్రేమించండి, మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి, ఆయన చెడ్డవారి మీద మంచివారి మీద తన సూర్యుని ఉదయింపు చేసి నీతిమంతుల మీద అనీతిమంతుల మీద వర్షం కురిపించుచున్నాడు. మీరు మిమ్మల్ని ప్రేమించే వారిని ప్రేమించినట్ల మీకేం ఫలం? సుంకర్లు అలాగే చేస్తారు. మీ సహోదరులకు మాత్రం వందనం చేసినట్ల మీరు ఎక్కువ చేయించున్నదేమి? అన్య జనులు అలా చేయించున్నారు కదా. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణుడుగా ఉండేదరు. ఆయన్నేమో మనకు తండ్రి అన్నాడు. ఆయన పరిపూర్ణుడట, మనం పరిపూర్ణతలోకి రావాలట. ఆయన ప్రేమిస్తున్నాడట, మనం ప్రేమించాలట. ఆయన క్షమిస్తున్నాడట, మనం క్షమించాలట. ఆయన అందరి మీద కనికరం చూపిస్తున్నాడట, మనం అందరి మీద కనికరం చూపించాలట. అదేంటంటే, నువ్వు ఆయన కుమారుడివి, గాడ్ ఈజ్ యువర్ ఫాదర్, నీ తండ్రి ఆయన, ఆయన స్వరూపంలో ఆయన పొలుకు చొప్పున చేయబడ్డావు, ఆయన కుమారుడు, ఆయన కుమార్తెవు నువ్వు. ఈ మాట నిజంగా మనల్ని అర్థమైతే ఉక్కిరి బిక్కిరి చేస్తాడు. మీకు ఈ వర్తమానం చెప్పడానికి ముందు ఆఫీస్ నుంచికి రాగానే నా చిన్న కొడుకు విలియం కెరీ, వాడు నా ముందే బెడ్ మీద తల కింద ఒక తలగాడి వేసుకొని, కాలు కింద ఇంకొక తలగాడి వేసుకొని, కాలు మీద తలగాడి మీద రెండు కాళ్ళు పైకెత్తి కాళ్ళు ఊపుకుంటూ తల కింద చేతులు పెట్టుకొని వాడు నన్ను చూసి కళ్ళు ఎగరేసి ఏనానా అంటున్నాడు. నాకు అనిపించింది, ఏంటి ఎంత హ్యాపీగా ఉన్నాడు, ఏంటి ఎంత జలసాగా ఉన్నాడు, ఎంత దర్జాగా ఉన్నాడు. అవును, వాడి ఫాదర్ ఉన్నాడు, వాడి ఫాదర్ సర్కిల్ ఇన్స్పెక్టర్, వాడి ఫాదర్ సంపాదిస్తాడు, వాడు కూర్చొని తింటాడు, వాడి ఫాదర్ అన్ని ప్లాట్ఫామ్ రెడీ చేస్తాడు, వాడు హ్యాపీగా ఎంజాయ్ చేస్తాడు. హీఈస్ నాట్ ఎట్ ఆల్ ఆర్ఫన్, అనాథ కాదు, బెగ్గర కాదు, దిక్కు దివాన్ లేనోడు కాదు. వాడికి అన్నీ ఉన్నాయి. నాకు అనిపించింది, అబ్బా, గాడ్ ఈజ్ మై ఫాదర్, పరలోకపు దేవుడు నా తండ్రి, భూమి ఆకాశాలను చేసిన వాడు నా తండ్రి. ఉదయకాలం ధ్యానం చేశాం, ఎల్ ఎలోం గాడ్, ఎల్ ఓలాం గాడ్, నిత్యుడగు దేవుడు, యుగ యుగాలు ఉండి దేవుడు, తరతరాలు ఉండి దేవుడు, సొమ్మశీలన దేవుడు, అలసిపోని దేవుడు, ఆది అంతా లేని దేవుడు, అల్ఫా ఒమేగా ఆయన దేవుడు. ఆయన మనకు తండ్రి, మనకు తండ్రి. నేను కొన్ని పరిస్థితులను బట్టి అంతగా తండ్రి ప్రేమను అనుభవించలా. చిన్నప్పటి నుంచి హాస్టల్లో చదువుకోవడం వేరు వేరు కారణాలు. బైబిల్ దేవుడు నాకు పరిచయం అయిన తర్వాత ఈ సత్యం, గాడ్ ఈజ్ యువర్ ఫాదర్, ఆయన నీకు తండ్రి అన్న మాట దగ్గర ఇక నా కోరికలన్నీ ఆయన దగ్గర తీర్చుకుందాం అనుకున్నాను. ఆయన మీద ఆధారపడడం అలవాటు చేసుకుని, ఏదన్నా ఉంటే ఆయన అడగటం, ఆయన వైపు చూడటం, ఆయన దగ్గర నేర్చుకోవటం. ఎప్పుడు డిసప్పాయింట్ చేయలేదు, ఎప్పుడు డిసప్పాయింట్ చేయలేదు. ఈ మాట మనల్ని ఆలోచింపు చేయాలి. భూమి మీద కొన్ని పరిస్థితులను బట్టి ఇంట్లోంచి బయటికి గెంటి వేయబడ్డాం. ఏదైనా తోటలోంచి మెడబట్టుకుని బయటికి గెంటేశాడు, బయటికి గెంటేశాడు కాబట్టి ఇంట్లోంచి కొడుకు రోడ్డు మీద పడితే ఎట్లా ఉందో పరిస్థితి. అప్పుడు దాకా జమిద్దారు, పిల్ల జమిద్దారు, కాళ్ళు ఒప్పుకుంటా ఉన్నాడు. ఇప్పుడు మెడబెట్టి బయటికి గెంటేశాడు, పరిస్థితి ఎట్లా ఉంటుంది? బిక్కారి, రోడ్ల మీద తిరగాలి, రోడ్ల మీద తిరగాలి. అవును, బైబిల్ అంటుంది మనం పాపం చేసి దేవుని మహిమను పొందుకోలేకపోతున్నాం. మన పాపాలు మన దేవునికి మనకి మధ్య అడ్డుగోడలుగా వచ్చే, మనం దూరం అయిపోయాం. తింటే చస్తారా అన్నారు, తిన్నాం, చచ్చాం. చచ్చామంటే అర్థం ఏంటంటే సెపరేట్ అయిపోయాం, ఇంట్లోంచి బయటకు వచ్చేసాం, దేవుళ్ళ నుంచి బయటకు వచ్చేసాం, ఆయన ముఖాన్ని చూసే భాగ్యం కోల్పోయాం. ఆయన ప్రసన్నతను చూసే భాగ్యం కోల్పోయాం, ఆయన దగ్గర ఉండే భాగ్యం కోల్పోయాం. ఇది మన పరిస్థితి. సరే, మన ఫ్లాష్ బ్యాక్ చాలా బాగుంది, మనకున్న ప్రామిసెస్ కూడా చాలా బాగుంటాయి. ఇప్పుడు దేవుడికి మనకి మధ్య కొంచెం చెడింది, ఇప్పుడు ఏదో మనం ఆయన్ని ప్రసన్నం చేసుకోవడానికి ట్రై చేస్తున్నాం, ఆయనకి రుణపడిపోయాం, బాకీ పడిపోయాం, ఆయన మాట వినాలి, ఇట్లా చేయాలి. రేపు కూడా ఇంతేనా, చచ్చిన తర్వాత పరలోకంలో కూడా ఇంతేనా అంటే, నోనోను. బైబిల్ ఏమంటుందంటే పరలోకంలో మనం ఎట్లా ఉంటామట, గంభీరమైన మాటలు ఉన్నాయి. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 12వచనం. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 12వచనంలో సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము. ఉక్కిరి బిక్కిరి చేయాలి, ఈ మాట అర్థమైతే మనకి. ఆయన రాజు, ఆయన భూమి ఆకాశాలను సృజించి పరిపాలన చేస్తున్నాడు, ఆయన సింహాసనం నిత్యము ఉంటుంది, ఆయన రాజ్య పరిపాలన చిరకాలం చేస్తాడు. ఆయన చాలా మన ఊహలకు అందనంత గొప్పగా ఉన్నాడు. ఆయన ద్వారా వర్షాలు వస్తున్నాయి, ఆయన ద్వారా భూమి శూన్యంలో తిరుగుతుంది, ఆయన నోటి మాట చేత కోటాను కోట్ల నక్షత్రాలు చేశాడు, కోటాను కోట్ల దేవదూతలు ఆయనకి సాగిలపడి ఆయన్ని సేవిస్తున్నారు, ఆరాధిస్తున్నారు. వర్ణనాతీతం ఆయన ఔన్నత్యాన్ని, ఆయన మహిమను మనం మాటల్లో వర్ణించలే. కానీ ఈ వాక్యం ఏమంటుందంటే, బాబు నువ్వు కొంతకాలం నువ్వు చేసిన తప్పుకి చెంపలు బాదుకొని బుద్ధిగా ఓర్చుకుంటే, సహిస్తే ఏమవుతావట, ఆయనతో కూడా ఏలుదుము. ఏలతామా? అవును, ఆయనతో కూడా ఏలుదుము అన్న మాట మనల్ని పట్టుకోవాలి. ఎంత వాగ్దానపూర్వకంగా మాట్లాడుతున్నాడు, రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 17వ వచనం. చాలా అద్భుతమైన మాటలు ఉన్నాయి, అర్థమవడానికి ప్రభు మనకు సహాయం చేయాలి. 16వ వచనం, మనం, నువ్వు నేను దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యమిచ్చుచున్నాడు. ఎవరి మాట ఈ మాట? పరిశుద్ధాత్మ దేవుడు అన్నాడు, నువ్వు నేను దేవుని పిల్లలము అన్నాడు. ఎవరు సాక్ష్యమిస్తున్నారు? పరిశుద్ధాత్మ దేవుడు సాక్ష్యమిస్తున్నాడు. ఆయన మాటను ఎట్లా తీసుకోవాలి? లిటరల్గా తీసుకోవాలి. సత్య స్వరూపి అయిన ఆత్మ కదా, ఆయన ఎందుకు అబద్ధమాడతాడు. ఆయన అన్నాడు మనం దేవుని పిల్లలం అని ఆయన సాక్ష్యం ఇస్తున్నారట. ఇదేదో కొంత బాగుంది. 17వ వచనం, మనం పిల్లలమైతే పేరుకు మాత్రమే పిల్లలు కాదు, మనం పిల్లలమైతే వారసులం. పిల్లలము అన్నాడు, 2వ మాట వారసులము అని కూడా అన్నాడు. ఎందుకంటే ఎంతవరకు మనకు వారసత్వం? 17వ వచనం, అనగా దేవుని వారసులం, అనగా క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు సమాన వారసులం. క్రీస్తుతో సమానమైన వారసులం, మహిమ పొందడానికి సమానమైన వారసులం. కింద మాట అంటాడు, క్రీస్తుతోడి వారసులం. చాలాసార్లు పనమ్మాయిని తీసుకొని యువరాజు పెళ్లి చేసుకుంటే పనమ్మాయికి ఎట్లా ఉంటుంది, అమ్మా నేను యువరాజు పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాడు, నీకు ఇష్టమేనా అని చెప్పి పనమ్మాయిని అడిగామనుకోండి, ఎట్లా ఉంటుంది? నేనేంటి, ఆయనేంటి, నన్ను పెళ్లి చేసుకోవడం ఏంటి, మీరు మరీ ఘోరంగా నన్ను అవమానపరుస్తున్నారు. ఒప్పుకోదు. అసలు నేనెట్లాగా ఆయన పక్కన ఎట్లా నిలబడతాను? ఈ మాట చదివితే మనకు అలాగే అనిపించవచ్చు, కానీ మనం ప్రస్తుతానికి ఇంట్లోంచి బయటకు వచ్చేస్తాం. మన పుట్టికే ఆయన పిల్లలు, మనం చస్తే ఉండేది ఆయనతో ఉంటాం. ప్రస్తుతానికి మనం చేసిన తప్పు దాన్ని బట్టి ఇంట్లోకి బయటకు వచ్చేసాం. వాక్యం ఏమంటుందంటే, అరే బాబు ఆయన మీ నాన్నరా, నువ్వు పరలోక సంబంధువి, పరలోకం నీ పురం, నీకు చావే లేదు, నీకేమన్నా బుర్ర పని చేస్తే కొంచెం ఆలోచించు. నిజంగా ఈ మాటలు మనకు అర్థమైతే ఎవడో బొట్టు పెట్టి రా ప్రార్థనకి, రా ప్రార్థనకి, రా ప్రార్థనకి అని చెప్పి ఎవడు చెప్పాలి నీకు? ఎవడు చెప్పాలి నీకు? మీ నాన్న, మీ ఊరు, పరలోకం, నిత్య జీవం, చావులేని జీవితం, ఇదంతా మనకు బైబుల్ రాసి డాక్యుమెంటరీగా ప్రామిసెస్ తో మాట్లాడుతున్న మాట. అబద్ధమాడిన దేవుడు, మాట తత్వం లేదు మాట్లాడుతున్న మాటలు. అర్థమాడను ప్రభు మనకు సహాయం చేయ. క్రీస్తుతోడి వారసులు, క్రీస్తుతోడి వారసులు, క్రీస్తుతోడి వారసులు. ప్రకటన గ్రంథాలు కొన్ని పదాలు రాయబడ్డాయి, భలే ఉంటాయి. ప్రకటన గ్రంథం 3:21 ప్రకటన గ్రంథం 3:21 నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం ముందు కూర్చుండి ఉన్న ప్రకారం జయించు వాని నాతో కూడా నా సింహాసనం ముందు కూర్చుని చెదును. అబ్బా, నేను అక్కడ రాజుగా ఉంటాను, మీరందరూ నాకు దాసులుగా ఉంటారు, నా కాలు చేతులు నొక్కుతా ఉంటారు. అది కాదు బైబిల్ వాడే భాష. గాడ్ ఇస్ యువర్ ఫాదర్. ఆయనకు మనం వారసులం, ఆయనకు మనం పిల్లలం. ఆయనలా జీవించడం నేర్చుకుంటే ఆయన దగ్గరికి వెళ్తాం, ఆయనతో పాటు సింహాసనం మీద కూర్చుంటాం. నాతో పాటు నా సింహాసనం ముందు కూర్చుని ఇస్తాను, సింహాసనం ఇస్తాను. ఎక్కడా? భూమి మీద కాదు, పరలోకంలో. పరలోకంలో ఆదిలో ఇచ్చాడు సింహాసనం. ఏదేం తోటలో మన భోగం అంతా ఇంత కాదు, పోగొట్టుకున్నాం. మరలా ఈ సువార్త ఏం చెప్తుందంటే, ఈ వాక్యం ఏం చెప్తుందంటే, వస్తావు 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 అని చూశాడు. ఎందుకు వస్తాం? మోసగాడి చేతిలో ఉన్నాం కదా, రాము కదా. ఇంకా దూరం అయిపోతున్నాం, ఇంకా దూరం అయిపోతున్నాం, ఇంకా దూరం అయిపోతున్నాం. లూకా సువార్త 15:5 ఆ తప్పిపోయిన కుమారుని పారబుల్ భలే మనకు కనెక్ట్ అవుతుంది. మన కనెక్ట్ కావడం కాదు, మన చరిత్ర ఏంటో రాయడానికే తను రాయించాడు. తప్పిపోయిన కుమారుడి పరిస్థితి, వాడి పరిస్థితి ఎట్లా ఉందంటే, లూకా సువార్త 15:15 వాడి పరిస్థితి ఎట్లా ఉందంటే, వాడు పుట్టుకతోటే శ్రీమంతుడు, భాగ్యవంతుడు, ధనవంతుని కొడుకు. ఏం తక్కువ వాడికి? ఏం తక్కువ లేదు. కానీ వయసు వచ్చేసరికి ఎవరి మాటలు విన్నాడో తెలియదు, కానీ వాడికి పోయే కాలం వచ్చింది. ఒక పాడుబుద్ధి పుట్టింది. ఏం బాబు అంటే, ఒకరోజు వచ్చాడు, నాన్న నా ఆస్తి నాకు ఇచ్చే అన్నాడు, నా ఆస్తి నాకు ఇచ్చే అన్నాడు. ఒకవేళ నేనే ఆ ప్లేస్లో ఉంటే చాచి చెంప మీద కొట్టి, ఎక్కడ దొరక నీకు ఆస్తి, రూపాయి సంపాదించే దమ్ముడు సంపాదించావు అనేవాడేమో, కానీ ఈ ప్రేమ కలిగిన దేవుడు ఎక్కడ దొరక నీకు ఆస్తి అని అనలా, ఇచ్చేశాడు, ఆస్తి ఇచ్చేశాడు. ఆస్తి తీసుకున్న తర్వాత చిన్న కొడుకు వాడు ఏం చేశాడంటే, ఆస్తి తీసుకున్నాడు, దూరంగా పోయాడు. నానొద్దు, నా నాస్తి కావాలి, అబ్బొద్దు, అబ్బ సొత్తు కావాలి అడిగి ఆస్తి తీసుకున్నాడు, దూరంగా పోయాడు. అరే ఆస్తి కావాలన్నా అడిగా బాగానే ఉంది, నాన్న కూడా వదిలేసేది, నాతో పాటు ఉండొచ్చు కదా, నాతో పాటు నాన్న నచ్చలా, నా నాస్తి నచ్చింది, నాన్న నచ్చలా, నా నాస్తి నచ్చింది. అది వాళ్ళ ఉన్న జబ్బు, అది వాళ్ళ ఉన్న జబ్బు. వెళ్ళాడు, మరి ఎట్లా బుద్ధి వచ్చిందో తెలియదు, కానీ వాడు ఆస్తితోటి వేశ్యాలతో తిరిగాడట, చేయరాని పనులు చేశాడట, దుర్వ్యాపారం చేశాడట. అది జీవం ఏంది కదా, కరిగిపోద్ది కదా, ఆస్తి అంతా కరిగిపోయింది. ఒకరోజుకి వచ్చేసరికి జేబులు కాలి, జేబులు కాలి, బతకాలి కదా. ఇప్పుడు పనిలో జాయిన్ అయ్యాడు. ఎలాంటి పని దొరికిందంటే, సరైన పని దొరికింది వాడికి. ఏం పని అంటే, పందులు మేపే పని. ధనవంతుడు కుమారుడు, సౌభాగ్యవంతుడు, అన్నీ ఉన్నవాడు, ఈరోజు పందులు మేపే పనిలో జాయిన్ అయ్యాడు. పందులు మేపే పనిలో జాయిన్ అవ్వడమే కాదు, పందులు తినే పొట్టు తినే స్థితికి వచ్చాడు. పందులు తినే పొట్టు పందులు పొట్టు తినే స్థితికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. వాడంతటి వాడికి వచ్చిన గ్రహింపు ఏంటంటే, ఎవరు నేను, ఎలా నా జీవితం దిగజారిపోయింది, పుట్టుకతో మహారాజు కుమారుణ్ణి, ధనవంతుని కుమారుణ్ణి. మా నాన్న ఎంత మంచోడంటే, నన్నే కాదు పనులు కూడా బాగా చూస్తాడు. మా నాన్న దగ్గర ఉన్న పనులకు కూడా ఆహారానికి లోటు లేదు, హ్యాపీగా ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు. దేవదూతలు కూడా ఎంత సంతోషంగా ఉంటారు దేవుడి దగ్గర. వాటికి ఏం లోటు చేయడు, కానీ పిల్లలు కాదు, పనులు కూడా హ్యాపీగా ఉన్నారు. నేను మాత్రం చచ్చిపోతున్నా, ఆకలి చచ్చిపోతున్నా, పందులతో వాసం చేస్తున్నా, పందులు పొట్టు తెత్తున్నా. నా కర్మ కాలిపోయింది, నా బుద్ధి గడ్డుతుంది, నాకు అర్థమైంది ఏంట్రా నువ్వు చేసిన తప్ప అంటే, నాన్న వదిలేశాను, నాన్న వదిలేశాను, ఆస్తిని పట్టుకున్నా, లోకాన్ని పట్టుకున్నా, చాలా దూరం అయిపోయాను. నా జీవితానికి ఒకే ఒకటి శుభం కార్డు పడాలి అంటే, నేను చేయగలను ఒకే ఒక్క మంచి పని, తిరిగి నాన్న దగ్గరికి వెళ్తాను, తిరిగి నాన్న దగ్గరికి వెళ్తాను. అద్భుతమైన మాట, వాడి జీవితాన్ని మార్చిన మాట, మన జీవితాన్ని ప్రభావితం చేయాల్సిన మాట. లూకా 15వ అధ్యాయము 17వ వచనంలో, అయితే బుద్ధి వచ్చినప్పుడు, బుద్ధి వచ్చింది వాడికి, అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి వద్ద ఎంతో మంది కూలివాండ్రకు అన్నం సమృద్ధిగా ఉంది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను, నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి నేను పరలోకమునకు విరోధముగా నీదుట పాపం చేశాను, ఫర్గివ్ మీ లార్డ్, నన్ను క్షమించు, నన్ను మన్నించు, నేను తప్పు చేశాను, గడ్డి తిన్నాను, నిన్ను వద్దనుకున్నాను, ఆస్తి కావాలనుకున్నాను, నువ్వు వద్దు అనుకున్నాను, లోకం కావాలనుకున్నాను, నన్ను క్షమించని ఆయన కాళ్ళ మీద పడతాను, పనుడిలాగా ఉన్నా నా జీవితం బాగుంటుంది అని తిరిగి వచ్చాడు, తిరిగి వచ్చాడు. ఈ సువార్తలు మనకు ఎలా పరిచయం అవుతాయంటే, యేసుక్రీస్తు ప్రభుకు ముందు బాప్తిస్మిచ్చి యోహాను వచ్చాడు. బాప్తిస్మిచ్చి యోహాను వచ్చి ఏమని ప్రకటిస్తున్నాడు, లూకా సువార్త 3వ అధ్యాయంలో ఏమని ప్రకటిస్తున్నాడు 3వ అధ్యాయము 3వ అధ్యాయం 1వ వచనం, ఆ దినములు యందు బాప్తిస్మిచ్చి యోహాను వచ్చి పరలోక రాజ్యం సమీపించి ఉంది, మారు మనసు పొందురని యూదయ అరణ్యంలో ప్రకటించుచుండెను. విచిత్రమైన మాట, సమీపించాల్సింది ఎవరు, దూరం అయిపోయిన మనం దగ్గరికి వెళ్ళాలి, దూరం అయిపోయిన మనం దేవుడి దగ్గరికి వెళ్ళాలి. ఎంత కనికరం కలిగిన దేవుడు అంటే, ఆయన మనకి రాజ్యాన్ని దగ్గర తీసుకొచ్చాడు, ఆయన బాప్తిస్మిచ్చి యోహాను పంపించాడు, ఆయన యేసుక్రీస్తు ప్రభుని పంపించాడు, ఆయన అపొస్తలుని పంపించాడు, వెళ్ళు నశించిన దాన్ని వెతకి రక్షించడానికి వెళ్ళు. వాడు పనికిమాలోడు, వాడు బుద్ధి గడితిని వెళ్ళిపోయాడు, వాడు దూరం అయిపోయాడు, వాడు కృతజ్ఞత లేదు, వాడు మంచోడు కాదు. అబ్బే, అదేమి తండ్రి గుర్తు రావట్లా. వెళ్ళు, గో అండ్ సీక్ ద పెరిషింగ్ సోల్స్, వెళ్ళు నశించిపోతున్న ఆత్మల దగ్గరకు వెళ్ళు, పరలోక రాజ్యం సమీపించింది. ఈరోజు మన పరిస్థితి ఏంటంటే, నన్ను అడిగితే నేను అంటాను, నువ్వు హీబ్రూ నేర్చుకో, నువ్వు గ్రీకు నేర్చుకో, నువ్వు అరామిక్ భాష నేర్చుకో, నువ్వు ఎరుషలేముకు వెళ్ళు, నువ్వు 7 కొండలు ఎక్కు, 7 సముద్రాలు ఈదు, మొత్తానికి దేవుని పట్టుకో, పరిగెట్టు, నీ జీవితానికి పరిష్కారం దేవుడి దగ్గరే ఉందంటే మన వల్ల అయ్యేదా? అబ్బే, ఆయన ఏం చేస్తున్నాడు, ఆయన తెలుగు భాషలోకి బైబిల్ మార్చేశాడు, ఆయన కొండ జాతి ప్రజల భాషలోకి బైబిల్ మార్చేస్తున్నాడు, ఆయన చేతిలో బైబిల్ పెట్టేశాడు, రేడియోని తీసుకొచ్చాడు, లేకపోతే ఈరోజు టెక్నాలజీని తీసుకొచ్చాడు, సెల్ ఫోన్ తీసుకొచ్చాడు, యాప్ తీసుకొచ్చాడు. నువ్వు తిరుగుతా ఉంటే, గారెతుడు తిరుగుతా ఉంటే నీ చేతిలో ఫోన్ పెట్టి ఎవడో ఒకటి నీ దగ్గరికి వచ్చి తమిడా రా ప్రార్థన చేసుకుందాం, దేవుడి దగ్గరికి వెళ్దాం, రా నా దగ్గరికి రా, రా నీ ఇంట్లోకి రా, నీ పోగొట్టుకున్న స్థితిలో తిరిగి అనక్కరా అని చెప్పి బతిమాలుతా ఉన్నారు, బతిమాలుతా ఉన్నారు. పరలోక రాజ్యం సమీపించింది, వాడికి బుద్ధి వచ్చింది, వాడు వెతుక్కుంటూ వచ్చాడు, వాడు వెతుక్కుంటూ వచ్చాడు. యోహాను ప్రకటిస్తున్నాడు, పరలోక రాజ్యం సమీపించింది, మారు మనసు పొందండి. ప్రకటి యేసుక్రీస్తు ప్రభు ప్రకటిస్తున్న నాలుగవ అధ్యాయం పదిహేడవ వచనం. అప్పటి నుంచి యేసు పరలోక రాజ్యం సమీపించింది గనుక మారు మనసు పొందడని చెప్పుచు ప్రకటింప మొదలు పెట్టగా, మారండి మారండి అంటే రండి, తిరిగి రండి, మీ నాన్న దగ్గరికి రండి, మీ దేవుడి దగ్గరికి రండి. ఆయన మంచితనాన్ని మళ్ళందరూ జ్ఞాపకం చేసుకోండి. ఆయన ఇంకా అవకాశం ఇస్తున్నాడు, ఇంకా అవకాశం ఇస్తున్నాడు, రండి మళ్ళా రండి, మళ్ళా రండి. నాకు అనిపిస్తుంది, ఏదేం తోటలో పాపం చేసినప్పుడు పౌరుషం కలిగిన దేవుడు కదా, రెండు ఉన్నాయి, ప్రేమ అట్లానే ఉంటుంది, పౌరుషం అట్లానే ఉంటుంది, అన్నిట్లోనూ పరిపూర్ణుడు కదా ఆయన. ఏదేం తోటలో పాపం చేసినప్పుడు ఆయన అగ్ని జ్వాలని అడ్డంగా పెట్టాడు, వస్తే నరికి చంపే కాల్చే అని చెప్పి. ఏదేం తోటలోకి అడుగు పెట్టావా నీ సంగతి చూస్తానని చెప్పడానికి దేవదూతలను అడ్డుపెట్టి బయటికి గెంతేశాడు, బయటికి గెంతేశాడు. కానీ అదే ఆదికాండ 3:15 రక్షకుడు స్త్రీ సంతానం కోసం వాగ్దానం చేశాడు. ఆ కాలం పరిపూర్ణమైనప్పుడు పరలోకానికి మనం వెళ్ళలేకపోతా ఉంటే మనం పట్టుకోవడానికి, మనం తిరిగి దగ్గర చేర్చుకోవడానికి, మన పాపాలకి ప్రాయశ్చిత్తం చేయడానికి, మనం చేసిన ఈ తప్పులకి పెనాల్టీ కట్టడానికి, విమోచించడానికి కుమారుని పంపించేశాడు, కుమారుని పంపించేశాడు, కుమారుడైన దేవుడిని లోకాన్ని పంపించాడు. పౌలు రోమపత్రికలో ఒక మాట అంటాడు, పౌలు రోమపత్రికలో ఒక మాట అంటాడు, రోమిలకు రాసిన పత్రిక 8:00. నిన్ను నీకు అర్థం కావాలి, ఆయన ఏంటో నీకు అర్థం కావాలి. ఏం చేశాడట ఆయన? రోమిలకు రాసిన పత్రిక 8:16 పరిశుద్ధాత్మ దేవుని పంపించేశాడు. పెంతెకొస్తే మందు భూమి మీదకి వచ్చాడు, మనందరికి ఇవ్వబడ్డాడు, మనలో ఉన్నాడు, సంచు కరువుకి ఇవ్వబడ్డాడు, భయానకి ఇవ్వబడ్డాడు, బాబును దేవుని కుమారుడు అని చెప్పి సాక్ష్యం ఇస్తున్నాడు. అది 8:16 చూస్తాం. అంతకుముందు ఏం చేశాడు ఆయన? అంతకుముందు ఏం చేశాడు? 8:32 తన సొంత కుమారుని అనుగ్రహించటకు వెనుక తీయక మనందరి కొరకు ఆయన అప్పగించిన వాడు, ఆయనతో పాటు సమస్తాన మనకి ఎందుకెవడు. ఈ మాట అర్థం అవ్వాలి, ఈ మాట మనకి ఏమైనా అర్థం అవ్వాలి. ఎవరినో పంపడం కాదు, బైబిల్ దేవుడు ముగ్గురుగా ఉన్న దేవుడైతే ముగ్గురులో ఆ రెండో వ్యక్తి యేసుక్రీస్తు ప్రభుని పంపించేశాడు. ఎవరి కోసం? మన కోసమే. పరిశుద్ధాత్మ దేవుని కూడా పంపించేశాడు. ఎవరి కోసం? మన కోసమే. ఆ తప్పిపోయినోడికి బుర్ర పనిచేసింది, బుద్ధి వచ్చింది, జ్ఞానం వచ్చింది, ఇల్లు ఒకరు గుర్తుకొచ్చాయి, తండ్రి గుర్తుకొచ్చాడు, ఎవరికి పుట్టాను అర్థమైంది, ఎక్కడి నుంచి వచ్చాను అర్థమైంది. వెతుక్కుంటూ ఆయన పాదాల మీద పడదామని వచ్చాడు. లూకాస్వార్త 15 ఆ స్టోరీ ఎంత అద్భుతంగా ముగించబడుతుంది అంటే, వాడు మురుకు బట్టలు తీసేశాడు, తెల్ల బట్టలు వేశాడు, వాడు దాసుడుగా పందులు మేపే పనిలో ఉన్నవాడికి ఈరోజు బంగారం ఒంగరు వచ్చింది, వాడి కాళ్లకు చెప్పులు వచ్చాయి, వాడిని కౌగులించుకున్నాడు, ముద్దు పెట్టుకున్నాడు. వాడిని అంటాడు, అంటాడు పనులను బట్టి మంచి కొవ్విన పశువుని వదించండి, విందు చేయండి, సెలబ్రేట్ చేసుకున్నాం, పరలోకం అంటే పోయి అక్కడికి వెళ్ళి మనం పాటలు పాడుతూ చప్పట్లు పాడుతూ అట్లాగే ఉండే జీవితం కాదు. హెవెన్ ఈజ్ ఎ గ్రేట్ సెలబ్రేషన్. పెండ్లి విందుతో పోల్చాడు దాన్ని. మనం సంతోషిద్దాం, సెలబ్రేట్ చేసుకుందాం. సంగీతం ఉన్న వాయిద్యాలు వాటి అన్నింటినీ పరలోకంలో చూస్తాం, ఎంత సంతోషంగా ఉంటాము, ఎంత సంతోషంగా ఉంటాము. కాబట్టి దేవుడు రుణపడిపోయాము, అన్నీ ఆయనవే, అన్నీ ఆయనవే, ఆయనకు దూరం అయిపోయాం, ఆయన సొమ్ము తీసుకున్నాం, ఆరోగ్యం ఆయన దగ్గర తెచ్చుకున్నాం, శరీరాన్ని ఆయన దగ్గర తెచ్చుకున్నాం, పిల్లలను ఆయన దగ్గర నుంచి తెచ్చుకున్నాం, మనకు భూమి ఆయన ఇచ్చిందే, పంచభూతాలు ఆయనవే, ఏ టు జెడ్ ఆయనదే, నీది నాది దమ్మిడి కూడా లేదు, నీది నాది ఏమీ లేదు, విఆర్ జీరో, అంతా ఆయనదే. ఆయన రుణపడిపోయాం. రెండో మాట మనం చదివి మూలవాక్యం రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో 8వ వచనం, ఒకరిని నొక్కడు ప్రేమించడం విషయంలో తప్ప మరి ఏమీ ఎవనికి అచ్చి ఉండొద్దు, పొరుగువాడిని ప్రేమించువాడే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చువాడు. రెండోది, పొరుగోడుకు మనం రుణపడ్డామట. అవును అవును, నువ్వు నేను ఈరోజు రక్షించబడ్డానంటే నా కొరకు కొంతమంది కష్టపడ్డారు, కొంతమంది ప్రార్థన చేశారు, నన్ను కొంతమంది మెంటర్ చేశారు, ఈరోజు కూడా నా కొరకు కొంతమంది ప్రార్థన చేస్తున్నారు, ఈరోజు కూడా నేను కొంతమంది ట్రైనింగ్ అవుతున్నాను, టీచింగ్ తీసుకుంటున్నాను, నేర్చుకుంటున్నాను, నా డౌట్లు వస్తే వాళ్ళని అడుగుతున్నాను, నాకు ఇబ్బందుల దగ్గర వాళ్ళ ప్రార్థన సహాయం కోరుతున్నాను, వాళ్ళ అడుగుజాడలు నేర్చుకుంటున్నాను. నా చేతిలో బైబిల్ పెట్టడానికి విలియం కేరీ ప్రయాసపడ్డాడు. ఈ టెక్నాలజీని తీసుకురావడం కొంతమంది జీవితాలు త్యాగం చేశారు. ఎందరో దేవుని ప్రేమ చొప్పున పొరుగుని ప్రేమించడం కోసం ఏవో చేశారు. అవన్నీ నాకు ఈరోజు చదువుకోవడానికి అవకాశం ఇచ్చే, అవి నాకు ప్రాణం పోసే, వాటి వల్ల మేలు పొందాను, ప్రాముఖ్యంగా రక్షణలోకి వచ్చాను, రక్షణ మార్గాన్ని ఎరిగాను. మరి నా పాత్ర ఏంటి? నేను స్వార్థపరులో తీసుకోవడమని ఇచ్చేది లేదా? ఐ హావ్ టు కాంట్రిబ్యూట్ మై సెల్ఫ్ ఆల్సో. నన్ను నేనే దేవునికి ఇచ్చుకోవాలి, నన్ను నేనే నా పొరుగోడికి, నా సొసైటీకి ఇవ్వాలి, కాబట్టి ఆయన తన ప్రేమించిన పిల్లల్ని నశించిపోతున్న పిల్లల కోసం వెళ్ళమంటాడు. యేసయ్యను తండ్రి ఎంతో ప్రేమించాడు, కానీ మన కోసం పంపించాడు. మనం దేవుని పిల్లలమైతే చుట్టుపక్కల ఉన్న వాళ్ళ కొరకు ప్రార్థన చేయకుండా ఉండలేము, వాళ్ళని నడిపించకుండా ఉండలేము, వాళ్ళని ప్రేమించుకుని ఉండలేము. మనకి మిగతా వాళ్ళు మేలు చేశారు, మనం మన తరానికి మేలు చేయాలి, మనం అచ్చి ఉన్నాము. మీరు మీ బ్యాచ్కే పరిమితం అవ్వాలని చెప్పను, కానీ ఖచ్చితంగా మాత్రం ప్రేమ కలిగి జీవించాలి, ప్రేమ చూపించాలి, ఇతరుల కొరకు ప్రార్థన చేయాలి, ఇతరుల పట్ల ప్రేమ చూపించాలి. ఒక మాట, మొదటి యోహాన్ పత్రిక 3వ అధ్యాయంలో ఒక మాట అంటాడు ఆయన. మొదటి యోహాన్ పత్రిక 3వ అధ్యాయము 16, ఆయన మన నిమిత్తం తన ప్రాణం పెట్టాను, మనల్ని ప్రేమించాడు ఆయన, యేసుక్రీస్తు ప్రభు శరీర ధారిగా వచ్చి ప్రేమించాడు ఆయన, దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనిచున్నాము, మనము కూడా సహోదరు నిమిత్తం మన ప్రాణాలు పెట్టబద్దులమై ఉన్నాము. యేసు చూపించిన ఎగ్జాంపులే మనం చూపించాలి, బాప్తిస్మ వివాహం చేసిన పని మనం చేయాలి, పౌలు చేసిన పని మనం చేయాలి, విలియం కేరీ చేసిన పని మనం చేయాలి. మన పెద్ద ప్రపంచము, పెద్ద కుటుంబము, ప్రపంచమంతా మన కుటుంబమే, ప్రపంచమంతటికి ఆయన ఒక్కడే దేవుడు, అందరూ ఆయన పిల్లలే. ప్రపంచ దేశాల కొరకు ప్రార్థన చేయాలి, భారతదేశం కొరకు ప్రార్థన చేయాలి, మనం ఉన్న ప్రాంతాల కొరకు ప్రార్థన చేయాలి, మన డిపార్ట్మెంట్ల కోసం ప్రార్థన చేయాలి, ప్రేమ చూపించాలి. అచ్చి ఉన్నాము, రుణపడి ఉన్నాము, అందుకొరకు ఇంకా మన గొంతులో ప్రాణం ఉంచాడు. రక్షించబడ్డ మన పరలోకం తీసుకెళ్లకుండా పాపపు లోకలు ఎందుకు ఉంచాడు అంటే మన వెలుగు మిగతా వాళ్ళకి అవసరం, మన సారం మిగతా వాళ్ళకి అవసరం, మన బ్రతికి ఉండటం మిగతా వాళ్ళకి అవసరం. అందుకోసమే బ్రతుకుతున్నాం. పౌలు ఆ స్పృహతో మాట్లాడతాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో ఆయన అంటాడు, 23వ వచనంలో అంటాడు, ఈ రెండింటిని బట్టి మధ్యన పడి ఇరుకును పడి ఉన్నాను, నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండాలని నాకు ఆశ ఉంది. మా నాన్న మా నాన్న దగ్గరికి వెళ్ళిపోతాను, హ్యాపీగా ఉంటాను అని అంటాడు పౌలు. కానీ ఒకే ఒక మాట చివరి వాక్య వాక్యంలో ముగిస్తాను, 23వ వచనంలో, వెళ్లిపోయి క్రీస్తుతో కూడా ఉండాలని ఆశ నాకు ఉంది, అది నాకు మరి మేలు. 24, అయినను నేను శరీరమును నిలిచి ఉండుట మిమ్మును బట్టి మరీ అవసరము, నా ద్వారా మీకు ఉపయోగపడతాను అనుకుంటే ఉంటానంతే. మన మట్టుకు మనం, నేను, నా భార్య, నా పిల్లలు, నా ఉద్యోగం, నేను 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 అంటూ బ్రతికితే సాతాను పిల్లలు. ప్రేమ లేనోడు సాతాను. వాడు ఎవరిని ప్రేమించడు, అందరిని నాశనం చేస్తాడు, వాడిని వాడే ప్రేమించుకుంటాడు. నేను అన్న స్వభావం వాడిది. నేను మహోన్నతునితో సమానం కావాలి, నేను దేవదూతల కంటే పైకి ఎక్కాలి, నేను సభాపర్వతం మీద కూర్చోవాలి, నేను నేను. క్రీస్తు యేసు సంబంధులు శరీరాన్ని స్వయాన్ని సిలువేయాలి. నేనంటా ఈ 2011 బ్యాచ్ సహవాసాలు, ఈరోజు నూతనంగా కట్టబడుతున్న ఉత్తరాంధ్ర సహవాసం, మన ఆస్తులు పెంచుకోవడానికో, మన ఆరోగ్యాల కోసం ప్రార్థన చేయడానికో ఈ సహవాసాన్ని కడితే మీది ప్రేమ లేని సహవాసం. దేవుని సమాజం కాదు, సాతాను సమాజం. సహోదరుని ప్రేమించడం కొరకు, దేవుని ప్రేమించడం కొరకు, లోక రక్షణ కొరకు అచ్చి ఉన్నాం. దేవునికి అచ్చి ఉన్నాం, సహోదరులకు అచ్చి ఉన్నామని ఎరిగి మన ప్రార్థనలు, మన ప్రేమ వాళ్ళకి అవసరం. ఈ ప్రాంతాలన్నిటి కొరకు, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరు, సీతారామరావు, మన్యం జిల్లాల్లో ఉన్న 11 బ్యాచ్ కొరకు, అందరి కొరకు ప్రార్థన చేయడానికి దేవుడి సహవాసాన్ని ప్రేమ కలిగిన సహవాసంగా స్థిరపరచి బలపరచాలన్నది నా ప్రార్థన. అట్టి కృపా ప్రభు ఈ సహవాసానికి మనకు అనుగ్రహించిన దాకా. ఆమేన్.